కొద్ది రోజులకైనా కాలధర్మం చెందాడు. ఎవడైనా ఈ లోకంలో కాలధర్మం చెయ్యక తప్పదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ధర్మం చేయని పిసిరుగొట్టాడైనా కాలధర్మం చేయక తప్పదు. ఎవడికి ఒక్క రూపాయి ధర్మం చేయడు వాడు, కానీ కాలధర్మం చేయక తప్పదు. అంచేత నన్ను ఒకసారి చాలా కాలం క్రితం అవధానంలో అప్రస్తుతంలో పిసిరుగొట్టాడు ఎప్పుడన్నా ధర్మం చేస్తారా అని అడిగారు. ఓ కాలధర్మం చేస్తాడన్నాను. పిసిరుగొట్టాడు కూడా ధర్మం చేయక తప్పదు, మరి కాలధర్మం చేయక తప్పదు. కాబట్టి మహానుభావులకి భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరం ఎవరికైనా సరే కాలధర్మం. కాకపోతే చివరి రోజుల్లో ఆయన పరమాత్ముడైన శ్రీమన్నారాయణుణ్ణి శివుణ్ణి సమానముగా మనస్సులో తలుచుకుని శరీరం విడిచిపెట్టాడు. శివకేశవులకి అభేదతత్వం, అందుకని శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ అని శివకేశవులకి అభేదతత్వాన్ని పాటిస్తూ శరీరం విడిచిపెట్టాడు. ఒక 60 సంవత్సరాలు దాటాక సంపాదన మీద ధ్యాస విడిచిపెట్టకపోతే వాడు వచ్చే జన్మలో మళ్ళీ ఏదన్నా వడ్డీ వ్యాపారిగా పుడతట. అందుకని 60 ఏళ్ళు దాటితే క్రమక్రమంగా ఏం చేయాలి మనం, సంపాదన మీద తగ్గించాలి. ఇంకా 70 ఏళ్ళు వచ్చాక పూర్తిగా విడిచిపెట్టేయాలి. అదేంటో తెలియదు, మనకి 100 ఏళ్ళు వచ్చినా ఈ పెచ్చపోదు. హాయిగా భగవద్ధ్యానం చేసుకుంటూ పురాణం వినే టైంలో కూడా పురాణం వింటూనే ఉంటాడు మధ్య మధ్యలో, రే వడ్డీ ఎంతకిచ్చావురా, 100కి 10 రూపాయలా 25 రూపాయలా, గురువుగారికి మళ్ళీ వింటారు లేని పని కూడా, పురాణంలో నా పేరు చెప్పేస్తారు కానీ రహస్యంగా చెప్తాను 25 రూపాయలకి తక్కువ అయితే వడ్డీకి 1 రూపాయి అన్నాడు ఒక ఆయన. నా చెవులోనే పడింది నా కర్మగారి. ఓ పక్కన పురాణం వింటున్నాడు 100కి 25 రూపాయలకి తక్కువ అయితే వడ్డీకి 1 రూపాయి. అప్పటికి 65 ఏళ్ళు 66 ఏళ్ళు వచ్చే 70 ఏళ్ళు వస్తున్నాయి, ఇంకెందుకండి ఈ కర్మ. అసలు ఎందుకంటే యోగం దురదృష్ట యోగం అనమాట. బ్రతకడానికి కావలసిన దాన్ని ఉంచుకోవడం మానేసి ఇంకా 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 ఏదో సంపాదిద్దాం, ఏదో వ్యాపారం చేద్దాం అనుకుంటూ హాయిగా పురాణం గురువుగారు చెబుతున్నారు విందాం అనుకోవచ్చుగా. ఎప్పుడు ఈ వ్యాపారం చేయాలి, ఎప్పుడు ఈ వడ్డీ వ్యాపారం చేయాల్సిన కర్మ వస్తుందంటే, 70 ఏళ్ళు వచ్చినా ఇంట్లో తిండి లేకపోతే, పోషించేవాడు లేకపోతే, రేపు పొద్దున్న రూపాయలు అయితే బతకలేమన్నంత దైన్య స్థితిలో ఉంటే ఎలాగో తప్పదు. అసలు 60 ఏళ్ళు దాటాక వానప్రస్థం స్వీకరించాలి, కలియుగం కనుక అంతలా స్వీకరించలేము, కనీసం తగ్గించమంటున్నాను. ఈ పిచ్చలోంచి బయటపడాలి, రేపు ఈ డబ్బు లేకపోతే బతకలేమనే ఒక భ్రమలోంచి బయటపడండి. డబ్బు ఉంటే ఎట్టి పరిస్థితుల్లో బ్రతుకుతాం అనుకోకండి, ఈ డబ్బు వల్ల ఏమీ ఉపయోగం లేదు. మన నేను సంపాదించుకున్న ఏ డబ్బు నాతో వస్తుందని ఎవరు అనుకోవలసిన అవసరం లేదు, ఏహి రాదు కూడా. ఇప్పుడు ఇవాళ ఈ ఊళ్ళో ఉన్న ఈ వెరితల్లి దగ్గర ఏముందని, కానీ ఆవిడ పిలిస్తే పరిగెత్తుకు వస్తున్నారు. ఊ అంటే గుడి కట్టడానికి చందా ఇస్తున్నారు, ఊ అంటే పురాణం చెప్పడానికి లింగయ్య గారిని లాక్కొస్తున్నారు. అంటే ఏమిటి, సంకల్ప బలం. ఉదార చరిత్రం కలిగిన పవిత్రత కలిగితే ఈ డబ్బు వల్ల ఏం లేదు. మందరిలో చాలామంది పురోహితులు అలాగే బతికారు, పాపం డబ్బులు సంపాదనపై దృష్టి లేదు వాళ్ళకి. వచ్చిన వాళ్ళకి ఎంతమంది అన్నం పెట్టడం, పురాణాలు చదవడం, వేదాలు చదవడం, వీలున్నంత వరకు పౌరోహిత్యం చేసి పెట్టడం ఈ ప్రాంతం యొక్క గొప్పతనం. అది ఈ గొప్పతనం లోకానికి తెలియాలి. డబ్బు ఎంత అవసరమో అంత ప్రమాదం, ఆవశ్యకర ప్రమాద వస్తు అంటారు దానిని. దాని మీద ఎక్కువ దృష్టి పెట్టకూడదు, సుఖంగా ఉండండి. అలాగే ఇంకో భ్రమ కూడా వదిలిపెట్టండి, నాకు పిల్లలు లేరు కనుక నన్ను రేపు పొద్దున్న ఎవడు కాటికి తీసుకెళ్లడేమో, నాకు ఉత్తర క్రియలు చేయరేమో, పిండం పెట్టరేమో అనుకోకండి. పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు పిండం పెడతారనుకుంటే భ్రమ. ఎన్ని 100,000 మందిని చూశాననుకుంటున్నారు నేను. తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు, పిల్లలు అమెరికాలోనో లండన్లోనో దుబాయ్లోనో ఉంటారు. ఈ తల్లిదండ్రులు చచ్చిపోయి కుళ్ళిపోతే కానీ రాలేకపోతున్నారు చాలామంది. వచ్చాక కూడా మా ఉద్యోగాలు పోతాయని అదో అతి కష్టం మీద వచ్చాక 3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టారండి మొన్న. ఒక ఆయన చచ్చిపోయాడు, ఆయన పిల్లలు 3వ రోజుకి వచ్చారు. ఈ 3 రోజులు అదేదో దరిద్ర ఫ్రిడ్జ్ లాంటి దాంట్లో శవాన్ని పెట్టికలో పెట్టారు. అప్పటిదాకా స్తంభించిపోయి శరీరం ఉంది. రాగానే తగలబెట్టేసి ఇక్కడ పనులు ఎవరినో చూడండి అని పక్కవాడికి 10,000 ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆయన ఉద్యోగంలో జారపోతేట అక్కడ కొత్త ఉద్యోగంతో పోతుందిట, కొత్తగా ఇల్లు కట్టాట. ఇంకేంటండి వీడి మొహం, నీ డబ్బు దేనికి ఉపయోగపడింది? నీ కన్న కొడుకు నీకు పిండం పెట్టాడు, వచ్చి ఇక్కడ దహన సంస్కారాలు చెయ్యడు. వాళ్ళు ఎక్కడో నువ్వక్కడా నేనిక్కడా అని ఉంటారు. పితృకార్యాలు చేసేవాళ్ళు లేరు, పారాయణులు చేసేవాళ్ళు లేరు. ఇంక ఈ పిల్లల వల్ల నీకేం ఉపయోగం? కాబట్టి పిల్లలుంటేనే మోక్షం పొందుతారు, డబ్బు ఉంటేనే తరిస్తాం. ఈ పిచ్చిలోంచి బయటపడనంత వరకు మానవుడు ఇలా దుఃఖం పాలైపోతూనే ఉంటాడు, వ్యాధిగ్రస్తుడైపోతూ ఉంటాడు. కొడుకుల్ పుట్టరటం చునేడుతుర వివేకుల్ జీవన భ్రాంతులై, కొడుకుల్ పుట్టరే కౌరవేశున కనేకుల్ వారిచే ఏగతుల్ వడసన్, పుత్రులు లేనియా సుకునకున్ వాటిల్లెనే దుర్గతుల్ చెడునే మోక్షపదం బపుత్ర కొనకును శ్రీకాళహస్తీశ్వర. కొంతమంది మాకు పిల్లలు లేరు పిల్లలు లేరు అని ఏడుస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇది ఇప్పుడు నా దగ్గర ఏడవడం కాదు, కాళహస్తీశ్వర శతకం రాశారు దూర్జడి దగ్గర ఏడ్చారట. అప్పుడు ఆయన ఏమన్నాడు, అవివేకులు అన్నాడు వాళ్ళని, తెలివితేటలు లేక పిల్లలు లేరండి, మాకు పిండం ఎవరు పెడతారండి అని ఏడవకండి రా. ధృతరాష్ట్రుడికి ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఒకళ్ళ ఇద్దరా, తన సంతానం గాంధారి ద్వారా 101, ఇది కాకుండా ఆయనకి భార్యలు మొత్తం 101 మంది కదా, మిగతా 100 మందికి ఒక్కొక్కళ్ళకి 100 మంది. వాడేమి మాటలు కాదు, గొంగళి పురుగులు పుట్టినట్టు పుట్టారు వాడికి సంతానం లుకలుకలాడుతూ. ఇంతమంది పిల్లల్లో ఒక్కడు వాడికి పిండ ప్రదానం చేయడానికి మిగిలారా? మరి యుత్సుడు అనేవాడు పాండవుల వైపు వెళ్ళబట్టి వాడు ఒక్కడు మిగిలాడు, మిగతా వాళ్ళంతా చచ్చిపోయారు. ఇంత చేసి ఈ పిల్లలందరికీ ఈయన గంగానదికి వెళ్ళి పిండం పెట్టాడు కానీ ఈయనకి పిండం పెట్టలేదు. చివరికి ఆయనకి పిండం పాండవులు పెట్టవలసి వచ్చింది. వాళ్ళ వల్ల ఏం గతులు పొందాడు? కొడుకుల వల్ల ఏం ఉపయోగం లేదు ఆయనకి. సుకుడు ఉన్నాడు, అసలు పెళ్ళే చేసుకోలేదు, పిల్లలే లేరు, మరి ఆయన మోక్షమే పొందాడు. కాబట్టి మోక్షం పొందడానికి పిల్లలు ఉట్టి భ్రమ. అందుకే భగవంతుడు మనకి ఎన్నో పవిత్ర మార్గాలు చెప్పాడు. ఇవన్నీ తెలుసుకున్నటువంటి జ్ఞానులు ఎట్టి పరిస్థితులలోనూ ఈ ధనాదుల వెంట పడరు. అందుకే సుధర్మ మహారాజు గారు కొంచెం వార్ధక్యంలోకి రాగానే అస్సలు రాజకార్యం జోలికి వెళ్ళలేదు. తామరాకు మీద నిట్టుబుట్టులో ఉన్నాడు ఆయన, పిల్లలకి రాజ్యం ఇచ్చేశాడు, మళ్ళీ అసలు లెక్క అడగలేదు ఆయన. మన వాళ్ళు ఆస్తి ఇచ్చినా సరే మధ్య మధ్యలో అడుగుతూ ఉంటారు అనమాట. రైస్ మిల్ రాసి ఇచ్చేసేట ఒక ఆయన, రే రైస్ మిల్లో ఎలా ఉందిరే, బిడ్డలు కలుపుతున్నారా లేదా అని బిడ్డలు అడిగేవాట. ఇంకేమిటి నీ ఎక్కడ కూర్చున్నాడు ఈయన మొహం? అందువల్ల ఏ ఈ బిడ్డలు ఈ బిడ్డలు ఇవన్నీ పెట్టుకుంటే చివరికి ఎందుకు పని రాకుండా పోతాం, మనం హాయిగా సుఖంగా ఉందామండి. ఎంత చాలామంది మీలో రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, మీరు మహాత్ములు కనుక అన్ని కార్యములు విడిచిపెట్టి 7 రోజులు ఇక్కడ కూర్చుంటున్నారు. మీలాంటి బుద్ధి అందరికీ కలుగుగాక. ఇంకా పిల్లలు జల్లలు అనుకుంటూ కూర్చోకుండా ఉందిగాక. అంటే నేను మిమ్మల్ని మహాత్ములు అనుకుంటున్నానులేండి. అందువల్ల ఖచ్చితంగా ఇలా ఉంటేనే చాలా సుఖం అనమాట. ఎంత హాయిగా తామరాకు మీద నీటి బొట్టులో ఉండాలన్నమాట. ఇంక ఏం ఇల్లు లేదు, లేకపోతే ఇంకోటి లేదు, ఏదో వయస్సు వచ్చింది, కాస్తేనే విందాం అనుకోవాలి. ఇంకా అదృష్టం ఏమిటంటే నా పురాణానికి ఈ మధ్యన ఎక్కువగా హైదరాబాద్లో కానీ తిరుపతిలో కానీ వచ్చే జనంలో పిల్లలు ఎక్కువ వస్తున్నారు. మరీ ముసలాళ్ళు వస్తే ముసలాళ్ళు కొద్దిమంది వస్తున్నారు, ఎక్కువ మంది ఈ మధ్యకాలంలో యంగర్ జనరేషన్ వాళ్లే శ్రద్ధగా ఉంటున్నారు. అమెరికాలో పురాణానికి వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలిసిన, వాళ్ళలో ఎవరు ముసలాళ్ళు లేరు. ముసలాళ్ళు రారు ఎందుకో తెలుసు, అక్కడ ముసలాళ్ళు రావాలంటే వాళ్ళ అబ్బాయిలు తీసుకురావాలి, కానీ ముసలాళ్ళు కాకుండా పొడుచాళ్ళు రావాలంటే వాళ్ళు వాళ్ళకే వస్తారు. ఎక్కువ మంది నేను అడగండి, నేను అమెరికా వెళ్ళినప్పుడల్లా నాకు కూడా చాలాసార్లు ఆయన వచ్చారు, ఆయన నాతో పాటు తిరిగారు. వాళ్ళ అమ్మాయి ఉంది కానీ వాళ్ళ అమ్మాయి దగ్గర ఉండకుండా ఈ దంపతులు ఇద్దరు మళ్ళీ నా వెంటే వచ్చేవారు, ఎందుకంటే గురువుగారితో ఉంటే హాయిగా పవిత్రంగా పురాణం వినొచ్చని. ఎంత ఆస్తి ఉన్నా వాళ్ళిద్దరూ ఆస్తి వెంట పడలా, హాయిగా గురువుగారు ఆయనతో పాటు పురాణం విండం. గురువుగారితో ఉంటే పురాణం వింటే వేళకింత అన్ని ఆయనతో పాటు వస్తాయి, ఇబ్బంది కూడా లేదు. అందుకే కదా చాలామంది అసలు బంధం రావడానికి ఒకవేళ మూల కారణం ఏంటంటే ఇంటికంటే గుడి పదిలం అన్నట్టుగా ఉంది ఇక్కడ. అంచేది ఇంటి దగ్గర కూర్చుంటే విశాలక్ష గారు ఆవిడ కాఫీ ఆవిడే పెట్టుకోవాలి, ఆవిడ అన్నం ఆవిడే వండుకోవాలి, ఆవిడ నోటితో ఆవిడే తినాలి. ఇప్పుడు ఇక్కడికి వస్తే ఆవిడ నోటితో కూడా తినకలేకుండా వీళ్ళే పొట్టుపోయిలో కూర్చున్నట్టు కూరుతారు. అందువల్ల ఎంత సుఖం, ఇటు యహం పర నుండి వస్తాయి. ఏమండి భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల మీరు గురువుని పెట్టుకోవడం వల్ల ఇటు చక్కగా పురాణం వింటున్నారు, శ్రవణానందం, దాంతోపాటు ముఖానికి కూడా రుచులు కూడా అన్ని పెడుతున్నారు కదా. ఏమీ రోట్లేదు కదా, ఓ గురువుగారు అంటే ఇక్కడికి వచ్చాక ఏం దొరుకుతుందో తెలియదు కానీ హాయిగా సుఖంగా తింటున్నామండి. ఈ తిండి ఎక్కువైపోవడం వల్ల మాకు రాత్రిపూట మరీ గాఢంగా నిద్రపడుతోంది, పొద్దున్న లేవలేకపోతున్నాం అంటున్నారు తప్ప ఏమీ లోటు ఉందని ఒక్కడు చెప్పలేదు. అంటే భగవంతుణ్ణి పురాణాన్ని గురువుని నమ్మితే ఇటు భుక్తి అటు ముక్తి రెండూ వస్తాయి. అందుకు చెప్పవస్తున్నమాట, సుధర్మరాజు గారిని చూచి మనం నేర్చుకోవలసింది అది. వార్ధక్యంలో ఏం పట్టించుకోకుండా హరిస్మరణ హరస్మరణ ఏకకాలంలో హరి హరాయ నమః అనుకుంటూ శరీరం విడిచిపెట్టి మోక్షం పొందాడు. ఈ గగన రూపాలుడు గగనం అంటే ఆకాశం అండి, ఆకాశరాజు గారు తొండమానుడు భిన్నోదరులై ఏకోదరుల కంటే ఎక్కువ ప్రేమగా గడిపారు. నారాయణ పరాయణులు అన్నిటికంటే ముఖ్యం. ఒక రోజున ఆకాశరాజు గారు కొంతకాలం గడిచాక తన భార్య ధరణీదేవిని పిలిచాడు. పూర్వం చంద్రరేఖ అని చెప్పాను కదా, మాధవుడిగా ఉన్నప్పుడు ఆవిడే చంద్రరేఖ. ఆ చంద్రరేఖ ఇప్పుడు ధరణీదేవిగా, అది కూడా ఆయన మేనమామ కూతురుగానే పుట్టి ఈయనకి భార్య అయింది. ఆవిడని పిలిచి, ఓ ధరణి, పెళ్ళై చాలా కాలం అయ్యింది, సోదరుడు చాలా ఉత్తముడు, యువరాజుగా ఇంచుమించు రాజ్యభారం అంతా నిర్వహిస్తున్నాడు, రాజ్యం సుభిక్షంగా ఉంది, కానీ నాకే కొంచెం మనోవ్యాధిగా ఉంది. కడుపున పెట్టిన బిడ్డలు లేకపోతే ఎంత గొప్పవాడికైనా ఏదో ఒక లోటు ఉన్నట్టే కదా అన్నాడు. అవునండి, నేను చెబుదాం అనుకున్నాను, 16 సంవత్సరాలు అయిపోయింది పెళ్ళయి, ఇంతవరకు పిల్లలే పుట్టలేదు అని ఆవిడ కొంచెం బాధపడింది. అంటే చెప్పాగా ఎంత గొప్పవాడికైనా ఈ పిల్లల పెంచోటి ఉంటుంది, అది లేకుండా ఉండదు పొరపాట్లు కూడా. వాడు శంకరాచార్యుడైనా శంకరాచార్య వేషం వేసి నా కొడుకు శంకరాచార్యుడు అనుకుంటాడు, తండ్రి కదో పెచ్చ. అందువల్ల ఈ భార్యాభర్తలిద్దరూ ఏకాంతంగా కూర్చుని కాసేపు దుఃఖించారు. అప్పుడు వాళ్ళకి దేవగురు బృహస్పతి గుర్తుకొచ్చాడు. వెంటనే భక్తితో బృహస్పతికి నమస్కరించారు. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. దేవతలకి, ఋషులకి గురువైన బృహస్పతికి నమస్కారం. అంగిర మహర్షి యొక్క కుమారుడైన బృహస్పతికి నమస్కారం. బంగారం వంటి శరీరం కలిగిన మహాత్ముడైన, అందుకే కాంచన సన్నిభుడు అని పేరు ఆయనకి. ఆయన శరీరం బంగారపు రంగులో ఉండేదిట. అసలు గురువుల శరీరం ఎప్పుడు కూడా బంగారపు రంగులోనే ఉంటుంది. చూసేవాడి కళ్ళు లేకపోతే నల్లగా కనపడతారు, కానీ సహజంగా గురువులు అంటేనే బంగారం లాంటి మనుషులు. అటువంటి కాంచన సన్నిహుడు ఆయన, బుద్ధిమంతుడు, తెలివైన వాళ్ళల్లో అంత గొప్పవాడు మరొకడు లేడు. అటువంటి త్రిలోక ఈశం, మూడు లోకములకు అధిపతి, మూడు లోకాలకి గురువు అన్నమాట ఆయన. త్రిలోక గురువైన నీకు నమస్కారం అని ప్రార్థించగానే టక్కున వచ్చాడు. ఈ ధరణీదేవి, ఆకాశరాజు పిలిచిన పిలుపుకి, భక్తికి, ఆర్తికి మెచ్చుకుని దేవగురువు దిగాట కిందకి. ఆయన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి కాళ్ళు బంగారు పళ్ళెంలో పెట్టి ధరణీదేవి నీళ్లు పోస్తూ ఉండగా ఆ కాళ్ళు ఈయన ప్రేమగా కడిగాడు. కడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా కడిగాడు, ఎక్కడ గోరు గుచ్చుకోకూడదు. కాళ్ళు కడిగేసేసినప్పుడు గుచ్చేస్తేలాగా గోళ్ళతో కాళ్ళు పుళ్ళైపోతాయి మళ్ళీ. అందుకని ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా శుతిమెత్తగా కాళ్ళకి గాయం కాకుండా సుకుమారంగా కడవాలి. ఆ పడగ గురువుగారు వచ్చారు కదా అని డామ్ అని పోసేసి అని పర్రున చేపలు రుద్దినట్టు రుద్దేస్తే అలాగా కాళ్ళు దెబ్బతినకూడదు. ఎంతో కోమలముగా సుకుమారముగా గురుపాద సేవ చేశారు ఇద్దరు. ఆ తర్వాత గురువుగారి కాళ్ళు మెత్తని వస్త్రంతో ఒత్తారు. ఇప్పుడు ఎలా అనగానే నా కాళ్ళకి కొంచెం గోళ్ళు గుచ్చుకున్నవి బాధపెడుతున్నాయి. సరే, ఆ తదనంతరం కొన్ని పుష్పాలు పెట్టారు దాని మీద. ఆ తర్వాత ఆయనకు మంచి వస్త్రం ఇచ్చారు. మెల్లిగా ఆయన దగ్గర చేరి అతి ప్రశస్తమైన తన హస్తంతో ఆ భూసురుడి పాదాలొత్తి, సద్గురువర నాకు సంతాన లాభంబు కలుగుకుంటుటకే మీ కర్మములను చేసితి, ఆ రీతి చెప్పుడన్నను మహీపతి ఇట్టులనియే గీష్పతి ముదమున. గురుదేవ, సద్వంశంలో జన్మించాను, మా తండ్రి ధర్మాత్ముడు, ఆయన ధర్మకార్యాల వల్ల మా వంశం ఆగకూడదు శాస్త్ర ప్రకారం అయితే, అయినా నాకు సంతానం లేదు. బహుశా పూర్వజన్మలో ఏదైనా పాపం చేశానా, ఏదో ఒక పాపం పూర్వజన్మలో చేస్తే ఈ జన్మలో సంతానం కలగదంటారు. ఇంతకీ నేనేం చేశానడగానే, నువ్వు చేసిన పాపాల సంగతి నీకంటే నాకే తెలుసు, అయినా చెబితే బాధపడతావు, చెప్పకపోతే కుదరదు, నువ్వు పూర్వజన్మలో మాధవుడు అనేటటువంటి వాడివి, నువ్వు తండ్రికి తల్లికి చెప్పకుండా ఓ చండాలంగన వెంటబడ్డావు. అప్పుడు నీ భార్య గుండెలు పగిలేలా ఏడ్చింది. ఆ భార్య చంద్రరేఖయే ఈ ధరణీదేవి. మీ నాన్న ఆఖరు రోజుల్లో, కుమారా కుమారా ఏమైపోయావురా అని ఎంతో బెంగ పెట్టుకుని వగచ్చి వగచ్చి కుమిలి చచ్చిపోయాడు. కొడుకులు ఇంట్లోంచి పారిపోయారండి. తండ్రికి మాట వరసకు కూడా వాడు ఎక్కడున్నాడో తెలియదు, తండ్రితో మాట్లాడ్డు. అప్పుడు ఆ తండ్రి పైకి చెప్పడగా లోపల ఎంత కుమిలిపోతాడు. అలా తండ్రిని ఉసురు పెట్టిన పాపాత్ముడు రాబోయే జన్మల్లో చాలా కష్టాలు అనుభవిస్తాడు, వాడికి సంతానం కలగదు. ఈయనంటే అదృష్టవంతుడు కాబట్టి ఏదో కొంతమంది మహానుభావులతో వెంకటాద్రికి వెళ్ళి అక్కడ ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు కాబట్టి ఇంత గొప్ప జన్మ వచ్చింది. అందరం అలా చేసుకోలేంగా. ఇప్పుడు అందరికీ ఆకాశరాజు లాంటి జన్మ వస్తుందా? ఆనాడు ఏ పూర్వజన్మ సుకృతం ఎక్కడో ఉండి పెద్దల యొక్క పుణ్యం కాపాడింది, కానీ ఇవాళ రోజున అలాంటి పనులు చేసిన వాళ్ళకి ఆ సుకృతం ఉండదు. అందుకే తండ్రికి చెప్పకుండా పారిపోవడం ఒక దోషం, పారిపోయాక పశ్చాత్తాపంతో తండ్రి కాళ్ళ మీద పడాలి వెంటనే వచ్చి. ఆ తండ్రిని ఏడిపిస్తే అటువంటి పాపాత్ముడి పాపమునకు ప్రాయశ్చిత్తం లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. వాడి ముఖాన్ని చూడడానికి పితృదేవతలు ఇష్టపడరు. వాడు ఎన్నో జన్మలు దరిద్రపు జన్మలు ఎత్తి 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 ఎప్పుడో ఒకప్పుడు మానవుడిగా పుట్టి సంతానం లేక అలమటించిపోతాడట. అందుకే అలాంటి పనులు చేయకూడదు. ఇప్పుడు నీ పాపాలు ఎన్నున్నాయో అవన్నీ పోవడానికి ఒక ఉపాయం చెబుతాను. పుత్రకామేష్టి యాగం చెయ్యి, నీకు సుతులు పుడతారు. పుత్రకామేష్టి యాగం చాలా శ్రద్ధతో చెయ్యాలి సుమా, చెయ్యి. అనగానే ఎక్కడ చెయ్యమంటావు? ఈ వెంకటాద్రికి దగ్గరలో ఒక దివ్య స్థలం ఉన్నది. ఆ స్థలం అంటే ఇప్పుడు మనం శ్రీనివాస మంగాపురం అంటున్నామే ఆ ప్రాంతంలో అనమాట. అక్కడ ఒక స్థలాన్ని చూపించాడు బృహస్పతి. ఈ పొలం చాలా మంచిది, ఇక్కడ భూమిని దున్ని ఆ తర్వాత ఇక్కడే యజ్ఞం చెయ్యి. యజ్ఞం చేసే ముందు పూర్వం భూమిని దున్నేవారు. ఇప్పుడంటే ఎక్కడ పడితే అక్కడ శాశ్వతమైన యజ్ఞం ఉండాలో అవన్నీ వచ్చేసి మారిపోయింది వ్యవహారం. కానీ యజ్ఞం చేయాలంటే ఎంత ప్రక్రియ అండి అది? కలియుగంలో ఆ ప్రక్రియ ప్రకారం యజ్ఞం చేయడం అంటే ఒక్కడి వల్ల అవదు. ముందు ఓ పంట పొలాన్ని దున్నాలి. అడుగునున్న దాన్ని బాగా దున్నిన తర్వాత ఆ నేలను చదును చేసి నీళ్లు చల్లి దాని మీద శ్యామాకము లాంటి కొన్ని బీజములు చల్లి ఆ తర్వాత దాన్ని దింబిసగొట్టి అక్కడ యాగవేదిక నిర్మాణం చెయ్యాలి. ఆ యాగవేదికలు కూడా పుత్రకామేష్టికి ఒక రకంగా ఉంటాయి, మిత్రకామేష్టికి ఒక రకంగా ఉంటాయి, నారాయణ యాగం వేరు, రుద్రయాగం వేరు. అసలు వాటన్నిటికీ ఏ యాగమునకు ఏ విధమైనటువంటి యజ్ఞగుండం నిర్మించాలో అది పెద్ద ప్రక్రియ. చాలా అద్భుతమైన శాస్త్రం ఉన్నది. అవి చెప్పాలంటే ఒక ఏడాది అయిన కాదు కదా, 10 ఏళ్ళైనా మీకు సరిపోదు ఈ ఉపన్యాసం. ఆ ప్రకారముగా శాస్త్ర ప్రకారంగా ఈ పుత్రకామేష్టి యాగం చెయ్యి. అనగానే వెంటనే ఆయన గురువుగారికి దండం పెట్టాడు. ఆయన చూపించిన పొలంలో బీజముష్టిం వికిరత దృష్టా కన్యాధరోద్గత పద్మశయ్యాగత రమ్య సర్వలక్షణ లక్షిత. పొలం దున్నాలనుకున్నాడు, దాని మీద కొన్ని విత్తనాలు చల్లాడు. ముందు విత్తనాలు చల్లి దున్నాలి పొలాన్ని, అది ఒక నియమం. ఈ విత్తనములు భూమిలోకి వెళ్ళాలి, అప్పుడు ఆ భూమికి శుద్ధి వస్తుంది. అందుకని బీజముష్టిం వికిరత, దానిలో ఒక గుప్పెడు బీజములు చల్లి బంగారపు నాగలు ఒకటి తీసుకొచ్చి, రాజుగారికి బంగారపు నాగలు ఉంది, అందరూ బంగారం నాగలతో దున్నక్కర్లేసమా, చెక్క నాగలైనా ఇనప నాగలైనా ఏ నాగలైనా పనికొస్తుంది. ఆ నాగలితో దున్నడం మొదలుపెట్టాడు. హఠాత్తుగా నాగలి దున్నుతూ ఉండగా, ఎప్పుడు కూడా నాగలి దున్నేటప్పుడు ఎడ్లు కడతారు, కానీ నాగలి వెనకాతల అంచు దగ్గర రాజుగారే ఉండాలి. ఎవరు పుత్రకామేష్టి యాగము చేయుతున్నారో వాళ్లే నాగలిని పట్టుకోవాలి. అంతేగాని రైతో నువ్వు పట్టుకో అనకూడదు. అందుకని రాజుగారు నాగలి దగ్గర నిలబడ్డాడు. పక్కన ఆవిడ ఆయన భార్య కూడా ఉన్నది. ఆ నాగలి అలా దున్నుతున్నారు, హఠాత్తుగా నాగలి కొస దేనికో అతుక్కుపోయి ఇరుక్కుపోయి కదలకుండా ఆగిపోయింది. అంటే ఈ నాగలి కొస భూమిలో ఉన్న ఏ రాయికో దేనికో తగిలిపోయింది అనమాట. అంచు దానికి తగులుకుని ఆగింది. హుమ్ అని ఎట్లా నదిలించాడు ఆయన. అయినా నాగలి కదలడంలా, ఇంకా గట్టిగా కదిలిస్తే నాగలి విరిగేటట్టుంది. కాబట్టి ఈ నాగలి అంచుకి ఏమి తగిలిందో, ఏ బండరాయో లేక ఇనప వస్తువో ఈ నాగలిని అడ్డుకుందేమో, ఆ వస్తువు తీయండి అన్నాడు భటుల్ని. వెంటనే వాళ్ళు ఏం చేశారు, ఆ ప్రాంతాన్ని గుణపాలతో తవ్వి తీశారు. చూస్తే దానికి అడుగున ఓ బ్రహ్మాండమైన పద్మాకారంలో ఉన్న బంగారపు పెట్టి కనపడింది. అబ్బా ఏమిటి, బంగారపాకారంలో ఉన్న పద్మాకారంలో ఉన్న సువర్ణ పేటి అని ఆ పెట్టిని పైకి తీశారు. ఆ పెట్టి పై మోత తీశారు, లోపల ఎర్రని తామర పువ్వు. ఆ తామర పువ్వులో పడుకుని అచ్చం తామర పువ్వు రంగుతో ఉన్న ఒక బాలికామణి దర్శనమిచ్చింది. పద్మశయ్యాగత అంటే పద్మం మీద పడుకుని ఉన్నదనమాట. పద్మమే ఆవిడకే ఓ మంచం. దాని మీద ఉన్న రమ్య పరమసుందరీమణి అందగత్తె కనపడింది. సర్వలక్షణ లక్షిత అన్ని శుభ లక్షణములు ఉన్నాయి ఆవిడ దగ్గర. అరికాళ్ళు ఎర్రగా ఉన్నాయి, అరికాళ్ళలో తామర పువ్వులు ఉన్నాయి, చేతిలో శంఖ చక్రాలు ఉన్నాయి. మహాలక్ష్మీదేవిలో ఏ ఏ లక్షణములు ఉంటాయో అటువంటి స్వస్తిక చిహ్నములతో కూడిన సుకుమార సుందరీమణి దర్శనమిచ్చింది. ఒక్కసారి రాజుగారికి బ్రహ్మానందం కలిగేసింది. భార్యామణిని పిలిచాడు. సూచావాధనని, సంతాన ప్రాప్తి కోసం పుత్రకామేష్టి యాగం చేస్తుంటే అయోనిజ ఈ పద్మం నుంచి పుట్టింది, ఇంకెంతకంటే మనకి గొప్ప సంతానం ఏమిటి అని ఆ బాలికను చూచి ముచ్చట పడిపోయి, ఇప్పుడు దీనికి ఏం పేరు పెడదామనగానే పద్మము నుంచి పుట్టిన ఈవిడ పద్మావతి అని పిలువబడుతుందని ఆకాశవాణి పలికింది. వేరే పేరు ఇతరులు పెట్టక్కర్లేకుండా పద్మావతి నామకరణం ఆకాశవాణి చేసింది. ఇంతకీ ఆకాశవాణి అంటే ఎవరు ఈ పేరు పెట్టింది? కోడలు గారు, సరస్వతీమాతే పెట్టింది స్వయంగా ఆకాశవాణి రూపంలో. అప్పుడు దాన్ని చూచిండ్రుపుడార్యుల నెల్లను పిలిచి భక్తితో నొప్పుగా పద్మ మధ్యమున నుండెడి కంజను వారికి ఏర్పడల్ తప్పక చూపు చూడగా ముదంబున అందశరీరి ఇట్లనెన్ మెప్పుగా దీని పెంపుమిక మేలు ఘటించును నీకు భువరా. రాజుగారు ఆ పాపని చేత్తో ఎత్తుకున్నాడు. ఆకాశవాణి ఏమో పద్మావతి అన్నది అని ఆ పక్కనున్నటువంటి వాళ్ళందరికీ చూశారా చూశారా, అచ్చం పద్మం వంటి ఆకారం, ఏమి ఎరుపు ఏమి ఎరుపు, అబ్బబ్బబ్బబ్బ ఎంత సుకుమారమూర్తి, ఏమి సౌందర్యం, ఏమి ధగధగ లక్ష్మీస్వరూపిణి అంటూ ఉండగా మళ్ళీ ఆకాశవాణి అన్నది, రాజా ఈ కన్యని సాక్షాత్తు ఆదిలక్ష్మిని పెంచినట్టు పెంచు, శ్రద్ధతో పెంచు, భక్తితో పెంచు, నీ జన్మ ధన్యమవుతుంది, నిన్ను నీ కుటుంబాన్ని తరింపజేయడానికి పుట్టింది, తెలుసో తెలియకో నీ పూర్వజన్మలో వెంకటాద్రిని అధిరోహించావు, స్వామి పుష్కరిణిలోనూ కపిల తీర్థంలోనూ స్నానం చేశావు, ఆ పుణ్యం వల్ల నీకు వైకుంఠ ప్రాప్తినివ్వడానికి ఈ జన్మలో ఈమె నీకు కూతురి పుట్టింది అని పలకగా పూర్వజన్మ కొంచెం విన్నాడుగా బృహస్పతి ద్వారా, అందుకని పొంగిపోయి వెంటనే భార్యామణి చేతిలో పెట్టాడు. అయో నిజ అయిన ఈ తనయ్యని చాలా జాగ్రత్తగా పెంచన్నాడు. ఆ తర్వాత వాడు పుత్రకామిష్టి యాగం చేశారు, ఈ పాపని చాలా శ్రద్ధగా పెంచారు. ఈ అమ్మాయి ఇంట్లోకి రావడం 6 నెలలు తిరగకుండానే ధరణీదేవి గర్భం ధరించింది. అమ్మ ఆడపిల్లలు వచ్చిన వేళ విశేషం, అందుకే ముందు ఇంట్లో ఆడపిల్లలు రావాలి, ఎంతసేపు దిక్కుమాలిన మగపిల్లలే ఎక్కడ చూసినా అనుకున్నారు వాళ్ళు. ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఎంత సుకుమారంటండి, అదొక అందం, అసలు ఆడపిల్ల లేనటువంటి వాళ్ళు తరించరని శాస్త్రం చెబుతున్నది. ఇద్దరు మగపిల్లలే పుట్టినటువంటి వాళ్ళు ఈ జన్మలో వాళ్ళకి ముక్తి రాదట, కనీసం వాళ్ళకి 25-30 జన్మలు ఎత్తారట, ఒక్క ఆడపిల్లైనా ఉండాలి. కన్యాదానం చెప్పేది ఉపయోగం లేదు కదా, ఎందుకని రోజు కన్యాదాన మంత్రులు ఏం చెబుతున్నారు మీకు, కన్యాదానం చేస్తే ఇక్కడ నుంచి నువ్వులు రాసి చంద్రమండలం దాకా పోస్తే అందులోంచి సంవత్సరానికి ఒకటి చొప్పున లేకపోతే 100 ఏళ్లకు చొప్పున పీకి పక్కన పెడితే ఎంతకాలమో అంతకాలం మోక్షం పొందడానికి కావలసిన ఫలితం ఇస్తుంది అది. అబ్బబ్బా అసలు ఆ సంకల్పంలోనే ఉంది, ఇంక ఎవరు చెప్పక్కర్లా, ఇంక మగపిల్లడికి ఉంది ఎప్పుడు ఒకటి కాబట్టి శాస్త్ర ప్రకారముగా ఒక్కతైనా కూతురు ఉండాలి, ఆ కూతురికి తాను స్వయముగా కాళ్ళు కడిగి అల్లుడికిచ్చి కన్యాదానం చెయ్యాలి, ఆ కన్యాదానం వల్ల 1 కోటి యజ్ఞ ఫలితం లభిస్తుంది, కన్యాదాన ఫలితం అంత గొప్పది. అందుకే పూర్వం ఆడపిల్లలు పుట్టిన దౌర్భాగ్యులు కొందరు ఆడపిల్లని దత్తత చేసుకునేవారట. ఇక్కడ దౌర్భాగ్యులు అంటే తిట్టు కాస్తమా, భాగ్యము లేకపోతే దౌర్భాగ్యులు, బయట రేపు దౌర్భాగ్యులు అంటావా అని కోర్టులోకి వేసి ఇచ్చిన మీద నేను దానికి ఏం భయపడను, కానీ దౌర్భాగ్యం ఉంటే అక్కడ అర్థం ఏమిటనమాట, భాగ్యము అదృష్టం లేకపోతే ఆడపిల్లలు పుట్టరట, ఆడపిల్లలు పుడితే ఎంతో మంచిదట. అందుకని ఆ రోజు నుంచి ఈనాటి వరకు కూడా ఆడపిల్లల యొక్క గొప్పతనం గ్రహించండి అనే శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ప్రధాన మంత్రి గారు కూడా ఆడపిల్లల కోసం మంచి మంచి చట్టాలు తెచ్చిపెడుతున్నారు. ఇప్పుడున్న పుణ్యాత్ముడు ఆయన దేవుడు గనక, మళ్ళీ భగవంతుడు భూలోకంలో ఆ రూపంలో అవతరించాడు గనక, సాక్షాత్తు వివేకానందుడికి నరేంద్రుడు అని పేరు, ఇప్పుడు కూడా ఈయనకి నరేంద్రుడు అని పేరు. అలాంటి పుణ్యాత్ముల్ని మనం తలుచుకుంటే కూడా పుణ్యం. నేను గురువుని అయ్యుండి ఆ మాట చెబుతున్నానంటే ఆలోచించండి, నిష్పక్షపాతంగా చెప్పాల్సి వస్తుంది మాలాంటి గురువులం గనక. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే ఈ రోజు నుంచి ఆడపిల్లలు పుడితే ఏడవకండి, మగపిల్లాడు పుడితే కానీ మోక్షం రాదనుకోకండి. మగపిల్లవాడి కోణం ఒకటైతే స్త్రీ యొక్క కోణం చాలా గొప్పదన్నమాట. ఇక తక్కిన కథా విశేషాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖిన భవంతు. ఆడపి